డాక్టర్ లూకా కుటుంబం మరియు ఆరోగ్య జీవనం. కుటుంబం ఆరోగ్య జీవనానికి చాలా ముఖ్యం. ఒక క్షణం దీని గురించి ఆలోచించండి. ఎందుకిలా? మొదటిగా పిల్లలు కుటుంబాలుగా జన్మించారు. నిస్సహాయం అనే శిశువులుగా వారికి జీవించడానికి ప్రాథమిక ఆహారం, బట్టలు ఇవ్వబడతాయి. అప్పుడు మనమందరము మనకు అందించబడిన గుర్తింపు, కారణం, జీవించడానికి స్థలం ఇవ్వబడినవి. మన కోసం భద్రత కలిగిన ప్రేమ, జీవించడానికి ప్రాథమిక నైపుణ్యాలు కలిగిన కుటుంబాలలో పెంచబడ్డాము. మనం మొదట రాయడం చదవడం నేర్చుకున్నది కుటుంబంలోనే. మన సమాజంలోని విలువల ప్రాముఖ్యతను నేర్చుకున్నది కుటుంబాల్లోనే. కుటుంబాల్లోనూ ఇళ్లలోనూ ఉండని వాళ్లకు ఏమి జరుగును? ఇళ్లలో ఉండాలని ఆశించే చాలామంది పిల్లలు అనాథ ఆశ్రయాలలో ఉన్నారు. కొంతమంది పిల్లలు ఇళ్లలో అసహించబడి అలా అసహించడం నేర్చుకుంటారు. కొంతమంది ఇళ్లలోని పిల్లలు విడవబడి అడుక్కోవడానికి రోడ్ల మీదకి వెళ్లవలసి వస్తుంది. ఇది ప్రపంచంలోని అన్ని దేశాలలో కొంతవరకు ఉంటుంది. అధికారుల గణనాల ప్రకారం ఇప్పుడు చైనాలో 150,000 మంది వీధి పిల్లలు 70% బాలురై ఉన్నారు. మరియు ప్రధానంగా 10 నుంచి 14 వయసు గలవారు ఉన్నారు. వీరిలో చాలామందికి చెడు ఇళ్ళు ఉన్నాయి. అలాంటి జీవితం జీవించాలని ఎవరు అనుకుంటారు? ఇళ్ళు, కుటుంబం మరియు వాటి ప్రాముఖ్యత గురించి డాక్టర్ లూకా ఏమి చెప్పాలి? డాక్టర్ లూకా గారి మొదట పురాతన రచనలు యేసు అనే ఒక మనుషుని యొక్క జననం గురించి మాట్లాడుతున్నాయి. అది ఆయన తల్లి గురించి, తండ్రి గురించి మరియు ఆయన కుటుంబ తరాల గురించి మాట్లాడుతుంది. ఒకవేళ డాక్టర్ లూకా గారు కుటుంబం గురించి మాట్లాడడానికి ప్రారంభించారు అంటే కుటుంబాలు, ఇల్లు అనేవి చాలా ప్రాముఖ్యమైనవని ఆయన ఆలోచించాలి. వైద్యుడిగా కుటుంబాలు ఆరోగ్యంగా జీవించడం చాలా ముఖ్యం అనే ఆలోచన. యువబాలుడైన యేసు వేరే చోట ఉన్నాడు. తరువాత అతని సొంత ఊరు నజరేతుకు వెళ్ళి ఆయన తల్లిదండ్రులకు విధేయుడుగా ఉన్నాడని ఇది చెప్తుంది. కానీ ఆయన తల్లి ఆ విషయాలన్నిటినీ ఆమె హృదయంలో భద్రపరుచుకున్నది. మరియు యేసు జ్ఞానములోనూ దేవుని దయలోనూ మనుషుని దయలో ఎదిగెను. లోకాసువార్త 2:51-52 వచనాలు. డాక్టర్ లూకాగారి రచనలైన ఈ భాగము యేసు మరియు ఆయన కుటుంబం గురించి మనకు చెప్తుంది. మొదటిది, ఆయన తన తల్లిదండ్రులకు విధేయతగా ఉన్నాడు. రెండవది, జ్ఞానమందును, దేవునితో దయందును, మనుషుల దయందును యేసు జీవిస్తున్న పర్యావరణాలు మానసికంగా, భౌతికంగా, ఆత్మీయంగా మరియు సామాజికంగా ఆయన తల్లి తండ్రి ద్వారా అందించబడి ఉంటాయి. అయితే ఈ ప్రకటన చేయడానికి మనం ఏమై ఉన్నాము? ఆయన తల్లి ఈ విషయాలన్నిటినీ ఆమె హృదయంలో భద్రపరుచుకుంది. దీని అర్థం ఏమిటి? ఈ యువకుడైన యేసు జీవితం గురించి అసాధారణ అవగాహన ఉన్నట్లు కనిపిస్తుంది. ఒకరోజు ఆయన బోధకుల మధ్య కూర్చుని వాళ్లు చెప్పేవి వింటూ వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ ఉండడం ఆయన తల్లిదండ్రులు కనుగొన్నారు. ఆయన అవగాహనకు ఆయన సమాధానాలు వినిన వారందరూ ఆశ్చర్యపడ్డారు. లోకాసువార్త 2:46-47. వాళ్లు అంతలా ఆశ్చర్యపడేలా చేసింది ఏమిటంటే, ఆ సమయానికి యేసు కేవలం 12 సంవత్సరాల వయసు గలవాడే. అప్పటికి కూడా ఆయన పెద్దవాళ్లను, బోధకులను ఆయన యొక్క అవగాహనలతో, తెలివితో ఆశ్చర్యపరచగలిగాడు. ఎందుకిలా? యేసు సామాన్య యువబాలుడు కాదు. ఆయన మనుషుకుమారుడు. దేవుడు స్వయంగా భూమికి వచ్చి మనిషికి దేవుణ్ణి తెలియజేసుకోవడానికి, మనిషి మన మధ్య నివసించడానికి వచ్చాడు. ఆయన దేవుడు అయినప్పటికీ మనిషిగా భూమి మీదకి వచ్చిన యేసు ఆయన తల్లిదండ్రులకు విధేయుడుగా ఉంటూ భౌతికంగా, మానసికంగా మరియు ఆత్మీయంగా ఎదుగుతూ ఉండెను. ఒకవేళ ఇది దేవునికి ప్రాముఖ్యమైనదైతే అప్పుడు మనకు ప్రాముఖ్యమైనది. మరియు భూమి మీద ఒక కుటుంబంగా జీవించడానికి దేవుడైన యేసుకు ప్రాముఖ్యమైనదైతే అది మనకు కూడా అలా చేయడం ప్రాముఖ్యమే. ఒక కుటుంబంలో జీవించడం వ్యక్తిగతంగా అన్నింట్లో పరిపక్వం చెందడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ లూకా గారి రచన క్రమంలో ముందుగా మనం చూసిన విధంగా ఒక పెద్ద సేకరణ కలిగి ఉన్న పురాతన బైబుల్ అని పిలువబడింది. బైబుల్లోని మొదటి పుస్తకము ఆదికాండము, అంటే ప్రారంభములు అని అర్థము. కుటుంబం యొక్క మూలం గురించి మాట్లాడుతుంది. అప్పుడు దేవుడు మన పోలిక చొప్పున మనలాగే మనిషిని చేద్దాం, వాళ్లు చేపలను, సముద్రమును, గాలిలోని పక్షులను, జీవించే ప్రతి దానిమీద భూమి అంతటా భూమిమీద ప్రాకు ప్రతి జీవిని దాన్ని ఏలుదురు అనుకొనెను. కాబట్టి దేవుడు మానవుడిని తన సొంత పోలిక చొప్పున నిర్మించెను. దేవుడు స్వరూపమున సృష్టించి పురుషునిగాను స్త్రీనిగాను సృజించెను. ఈ భాగమునకు అర్థమేమిటి? ఈ భాగము మానవజాతి యొక్క దేవుని సృష్టి గురించి మాట్లాడుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక ఆశ్చర్యమైనది. మొదటిగా పురుషుడు స్త్రీలను దేవుడు సృజించరని చెప్తుంది. మొదటి కుటుంబం భార్య భర్తలను కలిగి ఉంది. ఇద్దరు భార్యలు ఇద్దరు భర్తలు కాదు. రెండవది పురుషుడు స్త్రీ దేవుని పోలిక చొప్పున సృష్టించబడ్డారు. దేవుని పోలిక చొప్పున అంటే అర్థమేమిటి? దేవునిలా ఆలోచిస్తూ దేవునిలా ఊహించటమే దాని అర్థం. మిగతా అన్ని జంతువుల నుండి ఇదే మానవులను వేరుపరిచేది. మనము జంతువుల నుండి విడదీయబడలేదు. దేవుడు పురుషుని స్త్రీని దేవునితో ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉండటానికి ప్రత్యేకమైన జీవిగా సృజించాడు. కుటుంబం యొక్క సృష్టి చాలా సంపూర్ణమైన పరిధిలో ఉంది. ఒకవేళ అదే సందర్భం అయితే మరి ఏమి జరిగింది? విడాకులు ఎలా ఉంటాయి? కోపం కలిగిన తల్లిదండ్రులు దంపతులు ఒకరినొకరు కొట్టుకోవడం, తల్లిదండ్రులు లేని పిల్లలు లేక వీధుల్లో ఉండే పిల్లలు లాంటి వాళ్ళు సంగతేమిటి? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఈ రోజుల్లో ప్రతి సమాజంలోని కుటుంబాలలో సవాళ్లు సమస్యలు ఉన్నాయి. సరిపడినంత డబ్బు, కళాశాల ఖర్చులు, బట్టలు, పిల్లలతో సహనం లేకపోవడం లాంటివి ఇంకా ఎన్నో. బైబుల్లో ఆదికాండంలో కూడా పురుషుడు స్త్రీ పాపము చేశారని చెప్తుంది. పాపమంటే ఏమిటి? పాపమంటే దేవునికి వ్యతిరేకంగా వెళ్లడమే. దేవుడు మనం పాపం చేయాలని కోరుకోవడం లేదు. దేవుడు వారిని సృజించిన ఏదేని వనంలో నాటిన చెట్ల నుండి మొట్టమొదటి పురుషుడు స్త్రీలు అవి తినకుండా ఉండవలసి ఉంది. కాని వాళ్ళు తిన్నారు. ఇది మానవుడు దేవునికి, దేవుని ప్రణాళికలకు, ఆయన యొక్క ఉద్దేశాలకు వ్యతిరేకత చూపించి మొదట పురుషుడు స్త్రీ ఆయనకు అవిధేయులై ఉన్నారు. అయితే వ్యతిరేకత అక్కడితో ఆగిపోలేదు. దేవుడు పాపాన్ని తట్టుకోలేని దేవుడు. అలా ఆ పాపాన్ని వేరుపరిచి శిక్షించాలి. అది ఒక దొంగ ఒక బ్యాంకులో డబ్బులు దొంగతనం చేసినట్లు ఉంటుంది. ఒకవేళ అతడు పట్టుబడితే అతడు శిక్షించబడాలి. లేదంటే మరలా చేస్తాడు. దేవుడు కూడా అదే పని చేయాలి. అయితే ఆదాము అవ్వ అని పిలువబడే మొదటి పురుషునికి స్త్రీకి ఏమయ్యింది? దేవుడు వాళ్లను ఈ పరిధి నుండి తీసివేయాలి. కాని ఆయన వాళ్లను కొంత శిక్షతో వదిలివేశాడు. ఆయన ఇలా చెప్పాడు, నేను నీ ప్రసవములో గొప్ప నొప్పిని హెచ్చిస్తాను. నీవు నొప్పితో పిల్లలకు జన్మనేస్తావు. నీ భర్త పట్ల నీకు వాంఛ కలుగుతుంది. అతడు నిన్ను ఏలును. ఆదికాండము 3:16. ఆహా, ఏమి శిక్ష! స్త్రీ ప్రసవములో ఎక్కువ నొప్పిని కలిగి ఉంటుంది. ఇది కేవలం పుట్టే సమయంలోనే కాదు, కాని గర్భసమయంలో కూడా. ఒకవేళ ఆ శిశువు చనిపోతే ఆ బాధ ఇంకా ఆ స్త్రీకి ఎక్కువ అవుతుంది. పిల్లలు కలిగి ఉండడం చాలా సంతోషకరమైనది. అయినప్పటికీ ఆదాము హవ్వలు చేసిన పాపపు ఫలితంగా ఆ బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. మరియు భార్యభర్తలు సమానంగా ఉండటానికి బదులుగా భార్యకి భర్త మీద వాంఛ కలుగుతుంది. భర్త భార్యని ఏలుతాడు. మనం తరచూ దుర్వినియోగంగా భర్త తన భార్యను మానసికంగా భౌతికంగా వేధిస్తూ ఉండటం చూస్తూ ఉంటాం కదా. ఇది ఆదాము హవ్వలు చేసిన పాపానికి రెండవ ఫలితం. ఇది ఎప్పుడూ ఇలానే చెడు జరుగుతూ దీనిని ఏదీ కూడా మార్చలేదు అని దేవుడు చెప్పాడా? అవును, కాదు అని సమాధానం చెప్పొచ్చు. అవును, కనీసం సమయం కోసం ప్రసవములో నొప్పి కొనసాగుతూనే ఉంటుంది. భర్త భార్యను ఏలుతూనే ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో ఒకరోజు ఇది మారుతుంది. భవిష్యత్తులో ఒకరోజు దేవుడు అన్ని విషయాలు ఎలా ఉండాలని ఉద్దేశించాడో అలా ఉండటం కోసం మరలా భూమికి మార్చడానికి తిరిగి వస్తాడు. అప్పటి వరకు కొన్ని విషయాలు అలానే ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ దేవుడు వచ్చి మరలా అన్ని విషయాలను క్రమంగా చేసే వరకు మనం పాపాల మధ్య చెడు మధ్య ఉన్న మంచి కుటుంబం కలిగి ఉండడానికి మరలా దేవుడు యేసుక్రీస్తు ద్వారా కొన్ని విషయాలను ఇచ్చాడు. దేవుడు మనకు అందించిన కొన్ని విషయాలు ఏమిటి? మొదటిగా భార్యాభర్త ఒక ప్రాథమిక కలిగిన కుటుంబంగా పిల్లలను పెంచడం అందించాడు. అది మారలేదు. రెండవది కుటుంబాలలో ప్రేమ కలిగి జీవించటం, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించటం కోసం కొన్ని సూచనలు దేవుడు అందించాడు. ఉదాహరణకు, ఆయన వారి భర్తలను గౌరవించమని భార్యలకు చెప్పాడు, వారి భార్యలను గౌరవించమని భర్తలకు చెప్పాడు. అదేవిధంగా ఆయన పిల్లలు కూడా వాళ్ల తల్లిదండ్రులను గౌరవించి లోబడమని చెప్పాడు. ఈ నియమాలు ఖచ్చితంగా ఉపయోగకరము. ఏది ఏమైనప్పటికీ అన్ని నాగరికతలు ఈ నియమాలు ఉన్నాయని ఎవరైనా చెప్పొచ్చు, అది నిజమే. కానీ అన్నీ దేవుని నుండి వచ్చాయని బైబుల్ చెప్తుంది. అదిగాక మనం అందరం ఈ నియమాలకు అనుగుణంగా జీవించటంలో విఫలం అవుతూ ఉంటాం కదా. భర్తలు భార్యలను ప్రేమించడంలో విఫలం అవడం లేదా? భార్యలు భర్తలను గౌరవించడంలో విఫలం అవడం లేదా? పిల్లలు వాళ్ళ భార్యలను గౌరవించి విధేయతగా ఉండటంలో విఫలం అవడం లేదా? ఒకవేళ ఏ దేశంలోనైనా భార్యాభర్తలను అడిగినట్లయితే అందరూ మంచి వివాహం కావాలంటారు. కానీ అందరూ మంచి వివాహాలు కలిగి ఉండడం లేదు. ఎందుకు? చాలా కారణాలు ఉన్నాయి. కానీ ముఖ్యమైనది ఏమిటంటే, అనేక కోరికలు ఉన్నప్పటికీ అనేక మంది వారికి కావలసినంత ప్రేమగా గౌరవంగా ఉండలేరు. మరలా ఎందుకిలా? ప్రజలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఎందుకు చేయలేరు? బైబిల్ ఇది పాపమని చెప్తుంది. లేదా దేవుడు మనలను చేయమన్నదానికి వ్యతిరేకంగా వెళ్లడం, మనము మన జీవితాలలో పాపానికి దాసులమని, తప్పులు చేసేవాళ్లమని చెప్తుంది. మనం దీని నుండి వేరుగా ఎలా ఉండగలం? ఈరోజు మనిషిగా ఎదిగి నీకోసం నాకోసం చనిపోయిన యేసు అనే యవనసుడు గురించి మనం ప్రారంభంలో మాట్లాడుకున్నాం. మనం మన పాపముల నుండి విముక్తి పొందడానికి ఆయన మన పాపములను ఆయన మీద వేసుకున్నాడు. మనకు నూతన జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు ఇచ్చిన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. ఆయన జీవితము విడుదల కలిగి ఉంది. కాబట్టి ఇప్పుడు పాపం మీద మనకు శక్తి ఉంది. యేసు మన పాపముల కోసం చనిపోయి మూడవ రోజు సమాధిలో నుండి లేచిన తరువాత పాపం మీద విజయం, పాపం ద్వారా మనకు కలిగిన మరణం నుండి విజయం ఉందని చూపించాడు. ఎంత గొప్ప కదా! అటువంటి పాపం నుండి స్వేచ్ఛ కలిగిన జీవితం నాకెలా ఉంటుంది? దాని ద్వారా విలువనిచ్చే భార్య, ప్రేమించే భర్త, విధేయత కలిగిన పిల్లలు ఎలా ఉంటారని నువ్వు అడగవచ్చు. కేవలం ఈ ప్రార్థన ఉన్నట్లుగా చేయండి. ప్రియమైన యేసు, నేను చేసేది నియంత్రించుకోలేక తప్పు చేశానని నాకు తెలుసు. నీవు నా కోసం సిలువలో చనిపోయి నా పాపములను నీమీద వేసుకున్నావని నాకు తెలుసు. నీవు నా కోసం మరణించిన తరువాత సమాధి చేయబడి తిరిగి మూడవ రోజున లేచి మరణమును జయించావని నాకు తెలుసు. నీవు ఈ ప్రార్థన చేసినట్లయితే నీవు ఇప్పుడు దేవుని బిడ్డవి అవుతావు, మరియు నిత్య జీవం కలిగిన దేవుని కుటుంబములో నిత్యము జీవిస్తావు. నీవు ఇంకా మంచి కుటుంబం కలిగి జీవితం జీవిస్తావు. బైబిల్లోని వేరే పురాతన పుస్తకమైన కొరింథీయులకులో ప్రేమ ఎలా వివరించబడింది అనే దాని గురించి చెప్పబడింది. ప్రేమ దయ కలది, అది అసూయపడదు, అది డమ్మములాడదు, అది గర్వపడదు, అది అమర్యాదగా ప్రవర్తించదు, అది స్వప్రయోజనమునకు ఉపయోగించుకొనదు, అది కోపపడదు, అపరాధమును మనసులో ఉంచుకొనదు. ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ప్రేమ అన్నిటినీ తాడుకొలును, ప్రేమ అన్నిటినీ నమ్మును, ప్రేమ అన్నిటినీ నిరీక్షించును, ప్రేమ అన్నిటినీ ఓర్చుకొనును, ప్రేమ శాశ్వత కాలముండును. 1 కొరింథీయులకు 4:1-8. ఈరోజు కాపాడేటువంటి ప్రేమ కలిగిన యేసు క్రీస్తు ద్వారా దేవుడు నీకోసం ఇటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు. నీవు నీ కుటుంబం కోసం ఇటువంటి ప్రేమ కలిగి ఉంటావా? ఇటువంటి ప్రేమ కలిగి ఉండడం సులభం కాదు. ఇది చాలా ఖర్చుతో కష్టముతో కూడుకున్నది. దీనికి చాలా త్యాగం, పని అవసరం. సుమారు 3200 సంవత్సరముల క్రితం రూతు అనబడే ఒక స్త్రీ ఒక ప్రదేశపు పురుషుని వివాహం చేసుకుంది. ఆ పురుషుడు, అతని కుటుంబం, ఈరోజు ఇస్రాయేలు, సిరియా అని పిలువబడుతున్న వాటికి దగ్గరగా ఉన్న రూతు యొక్క దేశానికి తరలిపోయారు. అతడు, అతని తండ్రి, అతని సహోదరులు అందరూ ప్రదేశంలో చనిపోయారు. రూతు అత్త అయిన నయోమి మరలా తన సొంత దేశానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. రూతు నయోమితో కలిసి వెళ్లాలనుకుంది. కానీ నయోమి రూతు అక్కడే వాళ్ల సొంత దేశంలో తన సొంత ప్రజల దగ్గర ఉండాలని అనుకుంది. ఈ కథ బైబుల్లోని రూతు గ్రంథములో లిఖించబడింది. రూతు నయోమితో చెప్పినది ఇలా ఉంది: నన్ను నీ యొద్ద నుండి వెళ్ళమని కానీ నిన్ను వదలమని కానీ వేడుకొనవద్దు. నీవు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి, నీవు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానని చెప్పింది. నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. నీవు చనిపోయిన చోటే నేను చనిపోతాను, మరియు అక్కడనే సమాధి చేయబడతా. దేవుడు నాకు పరిష్కారం ఇచ్చునుగాక. మరణము తప్ప మనలను ఏదైనాను నిన్ను నన్ను వేరు చేసిన ఎడల దేవుడు నాకు ఎంతటి కీడైనా చేయునుగాక. రూతు 1:16-17 వచనాలు. త్యాగపూరితమైన ప్రేమ అంటే ఏమిటో రూతు నయోమి నేర్చుకున్నది. అది ఇప్పుడు నయోమికి తిరిగి చూయిస్తుంది. యేసుక్రీస్తు ప్రేమ ద్వారా ఇటువంటి ప్రేమనే దేవుడు నీ జీవితములో నీ కుటుంబానికి చూపించగలడు. ఇటువంటి ఆరోగ్యకరమైన ప్రేమయే మన జీవితాలలో మానసికంగా, భౌతికంగా, ఆత్మీయంగా, సామాజికంగా పరిణితి చెందే ప్రజలుగా ఎదగడానికి మనలను అనుమతిస్తుంది. ఇది ఖచ్చితంగా ఆరోగ్యకరమైన కుటుంబాలు, ఆరోగ్యకరమైన ప్రజలుగా చేస్తుందని చూయిస్తుంది.